ਸਾਨੂੰ ਓਂਕਾਰਨ ਜਿਹਾ ਨੇ, ਗਾਇਤਰੀ ਮੰਤਰਨ ਜਿਹਾ ਨੇ, ਸ਼ੋੜਸ਼ੀ ਮੰਤਰਨ ਜਿਹਾ ਨੇ, ਸ਼ਰਣਾਗਤੀ ਮੰਤਰਨ ਜਿਹਾ ਨੇ. ਤਾਂ ਤਰ੍ਹਾਂ ਓਮ ਸਾਈ ਵੈਂਕਟੇਸ਼ ਸ੍ਰੀ ਰਾਮ ਓਮ ਅਨੇ ਮੰਤ੍ਰਾਂ ਨੇ 12 ਸਾਰੀ ਚੇਯਾਲਿ. ఇది అన్ని గ్రూపులకి వర్తిస్తుంది. ఇది మొన్న 5 గ్రూపుల గురించి చెప్పుకున్నాం కదా, ఈ 5 గ్రూపులకి వర్తిస్తుంది. పుట్టినరోజు సందర్భంగా పరివ్రాజకులుగా మారుదర్చుకున్న వాళ్ళకి ఒక చిన్న సూచన ఇవ్వటానికి అసలు పిలిచాను. ఒకటి మామూలుగా సాయి చరిత్ర పారాయణ, రెండోది జగజ్జనని మహాయోగేశ్వరీ దేవి గురుసత్తా స్థాపన. గురుసత్తా స్థాపనలో ఖచ్చితంగా మీరు ఏదో ఒక గురువు యొక్క కార్యక్రమాలను పూర్తిగా ఆచరించాలంటే మీరు ఆ ముద్రపడాలి. బ్లావెట్స్కీని మీరు కనుక ఎందుకుంటే థియోసాఫికల్ సొసైటీలో మీకు తెలియనటువంటి విషయం ఏమీ ఉండకూడదు. అరవిందో ఎన్నుకున్నారు అనుకోండి, అరవిందో సొసైటీ, అరవిందో గురించి మీకు తెలియని సొసైటీ యొక్క ప్రాదుర్భావం ఎప్పుడైంది, ఎలా కొట్టుకున్నారు వాళ్ళు, ఎవరి మీద ఎవరు కారాలు మిరియాలు నూరుకున్నారు, అది మీరు అధ్యయనం చేయటం మొదలెట్టారనుకోండి, ఇంకా ఈ జన్మకి అంచేత నేను దాని గురించి తెలుసుకోమన్నది ఏంటి, ఆ స్థాపించినటువంటి వాళ్ళు ఏం పుస్తకాలు రాశారు, ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని మీకు అందజేశారు, ఆ జ్ఞానాన్ని ఇతరులు మీకు ఎలా అందజేయబడుతుంది ఇతరుల ద్వారా. అంతే తప్ప నేను హిస్టరీ గురించి మాట్లాడటం లేదు, అది గుర్తుంచుకోండి. థియోసాఫికల్ సొసైటీ అంటే మీకు బ్లావెట్స్కీ గురించి, యానీ బెసెంట్ గురించి, లెడ్బీటర్ గురించి పూర్తిగా తెలియాలి, వాళ్ళ జీవిత విధానాల గురించి తెలియాలి, వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చుకున్నారో తెలియాలి. అర్థమవుతోంది కదా? ఇది ఖచ్చితంగా ఈ దేవస్థాపన కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళు తీసుకోవలసినది. నిన్న నాకు ఆ దేవస్థాపన కాగితాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఎందుకున్న గురువు పేరు ఇచ్చినట్టు నాకు కనిపించలేదు, నేను అన్ని చూడలేదు. కానీ అది ఇవ్వకపోతే మీరు ఇవాళది పూర్తి చేసుకోవాలి. ఇది కాక మూడవ కార్యక్రమం ఏం చెప్పుకున్నామను, జ్ఞాన మార్గము ప్రస్థానత్రయము, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు మాత్రమే చదువుతారు వాళ్ళు. ఇంకా మిగతా కార్యక్రమానికి వాళ్ళకి కేవలం ఏదైనా ఇలాంటి ఫంక్షన్స్ ఏదైనా జరిగినప్పుడు వస్తారు తప్ప, ఎవరు ఏది ఎన్నుకున్నారో ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు, అది గుర్తుంచుకోండి. సాయి చరిత్ర పారాయణ దీక్షగా తీసుకున్నటువంటి వాళ్ళు సంవత్సరానికి 52 సార్లు అది పూర్తి చేస్తూ ఉంటారు, అది పూర్ణాహుతిగా చేసుకుంటూ ఉంటారు. పూర్ణాహుతి అప్పుడు ఇంకొక వ్యక్తికి దాన్ని అందజేస్తారు. అందజేసి వీళ్ళేం చేయాలి మానేస్తారా? ఇంకొకడికి అన్నప్రాసం చేసిన తర్వాత అన్నప్రాసం చేసినటువంటి వాడు నాకు తెలిసి ఎప్పుడు భోజనం మానడు కదా. అలాగా ఇంకోళ్ళకి మీరు ఇది అందించేసిన తర్వాత ఇది మానకూడదు. మీరు చాలా కాస్త స్ట్రిక్ట్ రూల్స్ వేసుకుని మీరు దాన్ని ఫాలో అవ్వనప్పుడు ఏ విధమైనటువంటి శిక్ష అందరికీ తెలిసేటట్టు వేసుకుంటారు అనేది కూడా మీరు కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. పూర్వకాలంలో గోహత్య చేస్తే వాడు చంపినటువంటి ఆవు యొక్క తోక పట్టుకుని 12 ఊళ్ళు వీధి వీధిన తిరిగి నేను గోహత్య చేశాను, నేను గోహత్య చేశాను, నేను గోహత్య చేశాను అని చెప్పుకుంటూ ఉండేవారు. అలాగా ఈ కార్యక్రమాలు కనుక మీరు సవ్యంగా చేసుకోకపోతే అంగ ప్రదక్షిణ లాంటివి రోడ్డు మీద చేయటం అందరికీ తెలిసేటట్టు నడి బజారులో, హ్యాబిట్ సెంటర్లో, అలాంటి సెంటర్లో నేను తీసుకున్నటువంటి దీక్ష నేను తీయలేదు కనుక ఈ అంగ ప్రదక్షిణ చేస్తున్నానని ముదుగు కాలువలో దొల్లటం అలాంటివి పెట్టుకోండి. మీరు హాస్యానికి ఏం చెప్పటం లేదు, నేను అది చేయలేని దద్దమ్మలు మీరు దేనికి పనికిరారు. కనీసము ఆ నేర్చుకునేటటువంటి తీవ్రత లేకపోతే నేను మీకేం నేర్పగలను, నేను వేషాలు వేస్తూ ఉంటే? అర్థమవుతోంది కదా? అంతేత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా రూల్స్ బ్రేక్ కావు. ఒకళ్ళు బ్రేక్ చేసినా రెండో వాళ్ళు టెర్రర్ తో ఆ రూల్ బ్రేక్ చేయరు. దాన్ని మాత్రము మీరు అందరూ కలిసి డిస్కస్ చేసి ఎవరు ఏ తప్పు చేస్తే అది అందరికీ తెలియాలి. వీళ్ళు ఫలానా సొసైటీలో మెంబర్ట, గురువుకి దీక్ష ఇచ్చినటువంటి నియమాన్ని వీళ్ళు ఆచరించలేదుట, అందుకని ఇలాంటి శిక్ష వేయబడినది వారి ద్వారా వారికే, ఎవరు వెయ్యరు అది మాత్రం గుర్తుంచుకోండి. తెలియాలంటే అందరికీ మీరు తప్పు చేశారు, ఆ తప్పుకి మీరు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. ఆధ్యాత్మికత మొత్తము కూడా స్వతంత్రము. స్వతంత్రము అంటే మీరు ఏర్పరచుకున్నటువంటి టెక్నాలజీయే. ఒక గురువు చెప్పింది చేస్తే మీరు స్వతంత్రులు కారు, ఆ గురువు ఎంత గొప్పవాడైనా కూడా. అంచేత ఇక్కడ 20 ఏళ్ల బట్టి నా దగ్గర ఉన్నా మీకు ఎప్పుడు ఎక్కడ నేను కర్ర పట్టుకోను, ఎప్పుడేం చేస్తున్నాను కర్ర పట్టుకోను అని చెప్తున్నానంటే మీరు ఇలా చేసుకోండి అని చెప్తున్నాను, కానీ మీరు చేయకపోతే నేను చేయగలిగేది ఏమీ లేదు అంతే కదా. ఇప్పుడు ఇంకొక మార్గము మీకు చెప్పటానికి అనౌన్స్ చేస్తానని కదా, దుర్గాష్టమి తర్వాత ఏం చెప్తారు ఏం జరుగుతుందో నాకు తెలియదు కనుక ఇది ఎక్స్ట్రా. ఈ గ్రూప్ ఒకటి, వేరే గ్రూప్ ఉంది, కానీ ఇది పరివ్రాజకులకి తెలుస్తుంది. కానీ పరివ్రాజకులుగా రాకపోయినా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి గ్రూప్ లో చేరదలుచుకున్న వాళ్ళు ఆ గ్రూప్ లో కూడా చేరొచ్చు. అంచేత రాత్రి మాకు తెలియదు కదండి మాస్టర్, అంచేత మేము ఆ గ్రూప్ ఎన్నుకున్నాం, మేము గ్రూప్ చేంజ్ చేసుకుంటాం అంటే ఇవాళ సాయంత్రం లోపల మీరు గ్రూప్ చేంజ్ చేసుకోవచ్చు. మరి కొత్త గ్రూప్ వచ్చినప్పుడు ఆప్షన్ ఉంటుంది కదా. ఈ గ్రూప్ ఏంటి అంటే 7 మార్గాల గ్రూప్. మానవ జన్మ ఎత్తినటువంటి వాడు ఆధ్యాత్మిక విద్యను నేర్చుకుంటాడు. ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటం అంటే మీకు చాలా స్పష్టంగా నేను చెప్పాను కదా, మీ యొక్క షట్చక్ర జాగరణ, మీ యొక్క పంచకోశ అనావరణ, మీ యొక్క 3 గ్రంథుల భేదన, ఇది 14 ఏళ్ల కోర్సు. ఈ కోర్సు అనంత పద్మనాభ వ్రతం చేసుకున్న వాళ్ళు మేము తీసుకుంటాము అని చెప్పారు. ఈ వ్రతం తీసుకోవటానికి చచ్చినట్టు 700 కోట్ల మంది ఈ వ్రతం తీసుకోవటానికి పుట్టారు, అది అర్థం చేసుకోండి. అంటే ఈ వ్రతం కొత్త మార్గం ఏం కాదు. మీరు మానవ శరీరధారులుగా జన్మించారు అంటేనే అర్థం ఏంటి అంటే మీరు ఈ పనులు చేసుకోవాలి. ఏ పనులు చేసుకోవాలో అర్థమైంది కదా. ఒకటి షట్చక్ర జాగరణ, రెండోది పంచకోశ అనావరణ, మూడోది త్రిగంధి భేదన. ఒకటి జాగరణ, రెండవది అనావరణ, మూడవది భేదన. ఇది మీరు చేయగలగాలి. ఇది చేయటానికి నా దగ్గరికి అనేక మంది వచ్చి రకరకాలైనటువంటి ఏవి చెప్తూ ఉంటారు మాస్టర్, నా కుండలిని జాగరణ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అని. కుండలిని జాగరణ అయ్యాక ఏం చేయాలో తెలియకపోతే అయినట్ట అవనట్ట. అంచేత ఆ మూర్ఖత్వాన్ని మీరు కాస్త అర్థం చేసుకోవాలి. మీకు అయిపోయింది అనుకోండి, అది మీరు అసలు వినరు, మీకే తెలిసిపోతుంది ఏం చేయాలో. తాత్సలేకి వచ్చాక దారికి అడ్డంగా ఏమున్నాయి అని మళ్లీ పక్కవాడిని అడిగారనుకోండి, తాత్సలేకి మీరు వేశారు, పక్కవాడిని మీరు అడిగారు ఏమయ్యా దారికి అడ్డంగా ఏమున్నాయి అంటే మీకు కళ్ళు ఉన్నట్ట కళ్ళు లేనట్ట. పక్కవాడిని అడిగితే కళ్ళు ఉన్నట్ట లేనట్ట, లేనట్టే కదా. అంచేత టార్చ్ లైట్ వేసాక మీరు అడగటం మొదలెట్టారు అంటే అర్థం ఏంటంటే టార్చ్ లైట్ లో సెల్స్ లేవు, టార్చ్ లైట్ వెలగలేదు. వెలగనప్పుడు ఇంకోటి దగ్గర టార్చ్ లైట్ ఉంటే ఏ గురువు దగ్గర మీరు అడగొచ్చు, కానీ గురువు దగ్గర ఉన్నటువంటి టార్చ్ లైట్ మీకు తాత్కాలికంగానే ఉపయోగపడుతుంది. అంతేగా వాడు మీకోసం మీ వెనక అసలు రాడు కదా. మాకు దారి కనిపిస్తాం లేదంటే ఒకసారి టార్చ్ లైట్ తిప్పుతాడు, మీకు దారి కనిపిస్తుంది, తర్వాత వాడి మార్గాన్ని వాడిపోతాడు. అంచేత సంపూర్ణ మానవ జాతి నేర్చుకోవాల్సినటువంటి ఈ విద్యను నేర్చుకునేటటువంటి వ్రతము అనంత పద్మనాభ వ్రతం. అది ఇవాళ 10కో 12కో కార్యక్రమాల కొంచెం ఇవాళ అటు ఇటు ఆసిలేట్ అవుతుంటే, అది ఒకవేళ సెప్టెంబర్ లో వినాయక వ్రతం తర్వాత నవరాత్రి నాడు అంటే చవితి నాడు మొదలెట్టి 10 రోజులు చేస్తాం, చతుర్దశి వస్తుంది. ఆ చతుర్దశికి ఈ దీక్ష తీసుకోమని చెప్తారు ఋషులు. ఏ దీక్ష? ఆ దీక్ష తీసుకున్నారు అంటే మీరు ఎంటర్ అయిపోయినట్టే. స్వతంత్రము అంటే అర్థం ఏంటి అంటే మీరు ఎంటర్ అవదలుచుకున్నప్పుడు మీరు ఎంటర్ అవటానికి కావాల్సినటువంటి ఫ్రీడమ్ ఉంటుంది, అది అర్థమైంది కదా మీకు. అంచేత నేను ఎంటర్ అయ్యానా లేదా మాస్టరు, నాకు పెర్మిషన్ వచ్చిందా లేదా మాస్టర్ మీరేం అడగక్కర్లే. మొత్తము ఆధ్యాత్మికత స్వతంత్రత అనేటటువంటి పేరు మీద నడుస్తూ ఉంటుంది. అంచేత ఈనాడు ప్రపంచంలో ముందు దేశాలకి స్వాతంత్రం వస్తుంది. అలాంటి స్వాతంత్రం పొందినటువంటి వాళ్ళలో మనం కూడా ఒకళ్ళము. కానీ భారతదేశం యొక్క విచిత్రత ఏంటి అంటే, ఇది ఏది చేసినా యునీక్ గా ఉంటుంది, విలక్షణంగా ఉంటుంది. స్వతంత్రం ఇది పొందిన దానికి ఏ యుద్ధము చేయకుండా పొందింది. దాని తర్వాత ఇక్కడ స్వతంత్రం తీసుకున్నటువంటి, స్వతంత్ర సంగ్రామంలో పాల్పంచుకున్నటువంటి వ్యక్తి, వాళ్ల నెత్తి మీద ఎవరు స్వారీ చేస్తున్నారో వాళ్లకి అనుకూలంగానే వరల్డ్ వార్ లో హెల్ప్ చేశారు. అవకాశం దొరికింది కదా అని వాళ్ళని మొట్టలేదు. చాలా విచిత్రమైనటువంటి మానసిక స్థితి భారతదేశానికి. మీకు ఆ మానసిక స్థితి యొక్క ఇంపార్టెన్స్ అర్థం కావటం లేదు. మొత్తము భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారణం ఏంటి అంటే, పతంజలి యోగ సూత్రాలలో ఉన్నటువంటి ఒకే ఒక యమము. యమ నియమాలలో యమములో మొట్టమొదటిది ఏంటి? అహింస. గాంధీ గారు దేన్ని పాటించారు? తత్ సన్నిధో వైర త్యాగ. అంతే, అతని సన్నిధానంలో వైరం ఉండదు. అది కొన్ని లక్షల మంది తయారైపోతే అసలు ప్రపంచంలోనే వైరం ఉండదు. అందరూ అహింస పాటించక్కర్లే. మిలిటరీ వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తూ ఉంటే మన దేశం సేఫ్ గానే ఉంటుంది. మనం అందరం యుద్ధం చేసేయో, మనం పాటలు పాడుకుంటూనే ఉంటాం, మన పనులు మనం చేసుకుంటూనే ఉంటాం. కానీ ఆ యుద్ధం చేస్తున్నటువంటి వాడు మాత్రము జాగరూకతగా సావధాన్ హోషియార్, అది ఆ పాట అర్థం. మనం ఆ విధమైనటువంటి జీవితం జీవిస్తాము అని స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తులేము. మీరు అది మళ్లీ 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 అర్థం చేసుకోండి. ప్రతిదీ కూడా స్వతంత్రమే. మీరు దీక్ష తీసుకోవటానికి స్వతంత్రులే, దీక్ష విరమించుకోవటానికి కూడా స్వతంత్రులే. సాధారణంగా ఉపవాసం అది చేస్తున్నప్పుడు ఏంటంటే, ఉపవాసం వాడు మొదలెడతాడు, విరమణ ఒకటి చేస్తాడు, వాడు చేయడు, ఇంకోటి ఎవడో ఏం చేస్తాడు, అది ఇక్కడ కుదరదు. దీక్ష కూడా మీరే తీసుకుంటారు, దీక్ష విరమించుకుంటారు, ఆ దీక్షని ఫైనల్ క్రక్స్ కి తీసుకెళ్తారు, పరిపూర్ణకి తీసుకెళ్తారు అనేది మీ నిర్ణయాలే. ఇదంతా ఇంత స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మానవ జాతికి 7 మార్గాలు మాత్రమే ఉన్నాయి. మానవ జాతి గురించి నేను మాట్లాడుతున్నాను. ఖనిజ, వృక్ష, జంతు, మానవేతర ప్రాణుల గురించి నేను మాట్లాడటం లేదు. ఆ 7 మార్గాలలో ఏదో ఒక మార్గం ఎన్నుకోవటానికి మాత్రమే ఈనాడు పాసిబిలిటీ ఉంది. మిగతా మీరు చేసేటటువంటి ఉద్యోగాలు, మీ కుటుంబ సమస్యలు, అవి ఎలాంటివి అంటే, ఇంజనీరింగ్ కాలేజీలో బనారస్ హిందూ యూనివర్సిటీలో అక్కడ నేను చదువుకుంటున్నప్పుడు హాస్టల్లో ఉండేవాళ్ళం. ఓ 500 మంది 600 మంది స్టూడెంట్స్ కలిసి ఒక హాస్టల్లో ఉండేవాళ్ళం. అలాంటివి 30-40 హాస్టల్స్ ఉన్నాయి బెనారస్. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయాయేమో. వాళ్ళ సబ్జెక్ట్స్ బట్టి, వాళ్ళకి దగ్గరగా ఉండేటటువంటి క్లాస్ రూమ్స్ బట్టి హాస్టల్లో వసతి ఇస్తూ ఉండేవారు. ఇక్కడ బెనారస్ హిందూ యూనివర్సిటీ హాస్టల్లో వసతి పొందాక అతి దగ్గరగా ఉన్నటువంటి క్లాస్ రూమ్ డిస్టెన్స్ 3 మైళ్ళు. అంటే 3 మైళ్ళ దగ్గరలో మీకు కనుక హాస్టల్ వసతి ఇస్తే మీరు చాలా అదృష్టవంతులు. మీకు మీ క్లాస్ రూమ్ కి చాలా దగ్గరగా ఇచ్చినట్టు. యూనివర్సిటీ క్యాంపస్ అంత పెద్దది. యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఉన్నాయి హాస్టల్స్ అంతా కూడా. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, మేము ఆ హాస్టల్లో 500 మంది 600 మంది ఉండేవాళ్ళం కదా. వాళ్ళ వాళ్ళ ఆహారానికి తగినట్టు గుజరాతీ ఆహారం మెస్ ఒకటి, సౌత్ ఇండియన్ మెస్ ఒకటి, ఆ సౌత్ ఇండియన్లో మళ్ళా తమిళనాడు మెస్ ఒకటి, మళ్ళీ ఆంధ్ర మెస్ ఒకటి. అంటే ఎంత బాగా మనం మెస్ చేయగలమో అంత అనమాట. మెస్ అంటేనే అర్థమైంది కదా మీకు. మెస్ చేయటం అంటే ఏంటి? ఎంత మనం తగలెట్టగలమో. అలా తగిలెట్టారనమాట మెస్ నుంచి వాళ్ళు. ఈ లోపల మెస్ లో కొత్త స్టూడెంట్ ఎవడైనా వచ్చాడనుకోండి, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? మెస్ ఇన్ఛార్జీ వాడికి తిండి పెడతాడా పెట్టడా? పెట్టాల్సి వస్తుంది కదా. అలాగే సోషల్ ఇన్ఛార్జ్ ఉండేవాడు సోషల్ ప్రోగ్రామ్స్ కి, దానికి అలాగే డాక్టర్స్, పెద్ద యూనివర్సిటీ కదా, 30-40 వేల మంది స్టూడెంట్స్ ఉండేవారు. అంచేత చిన్న 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 యూనిట్స్ గా విడగొట్టి ఈ గ్రూప్ కి డాక్టర్ సలహా కావాలంటే వీళ్ళని కలుసుకోండి, ఆ గ్రూప్ కి ఇంకో హాస్టల్లో ఉన్న వాళ్ళకి డాక్టర్ సలహా కావాలంటే ఇంకోళ్ళని కలుసుకోండి. ఇంకా ఏదైనా సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అంటే చాలా పెద్ద యూనివర్సిటీ అది, అందులో చాలా సార్లు బిఏలో జాయిన్ అయిపోయి పిహెచ్డి చేసే లోపల వాళ్లలో వాళ్ళు పెళ్లిలో కూడా చేసేసుకునేవారు. 30-40 వేల మంది ఉన్నప్పుడు చాలా సహజం. అది నా ఇన్ఛార్జ్షిప్ అనమాట, నా దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు ఈ పెళ్లిని చేసుకోదలుచుకున్న వాళ్ళు. వాళ్ళు ఇంతకీ వాళ్ళు వచ్చి ఏమడిగేవారంటే, మాస్టర్ మేము మాస్టర్ అనేవాడు కాదు, వారికి మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, చేసుకునేదా వద్దా అని అడిగేవారు, వద్దు అనేవాడిని. ఇంకొంతమంది వచ్చారు, మేము ప్రేమించుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము పెళ్లి చేసుకుంటాం, అనుకూలమైనటువంటి మార్గం నువ్వు చెప్తే చెప్పు, లేకపోతే మేము చేసుకునేది గ్యారంటీ అనేవాళ్ళు. వాళ్ళకి ఏం చెప్పేవాడిని, ఇంతకీ నేను చేసింది ఏంటి, వాళ్ళకి ఇష్టమైంది చెప్పాను తప్ప, అంతే నువ్వు అడిగావు అంటేనే అర్థం ఏంటి, ఆల్రెడీ ద్వంద్వంలో ఉన్నావు నువ్వు. నేనేం చేశానంటే నీ ద్వంద్వాన్ని ఇంకాస్త అంతేగా. ఇది ఎందుకు చెప్తున్నానో నీకు అర్థం ఏంటండి, పెళ్లిళ్ళ గురించి నేనేం మాట్లాడటలేదు, మీరు ఇక్కడ తీసుకుపోయే నిర్ణయాలకు కూడా నా జవాబు అంతే. అప్చేత నేను బీఎస్సీ నుంచి ఆ ట్రైనింగ్ పొందున్నాను, ఎక్స్పర్ట్ అయిపోయాను అనమాట నేను ఈ సలహాలు ఇవ్వడంలో. అంతేత నా సలహా ఎప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుంది, మీకేం కావాలో అదే. ఇంచేతంటే మనము స్వతంత్రులము కనుక మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవటానికి వీలు లేకపోతే అది స్వాతంత్రం కాదు కదా. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, అది వేరే, అది మీరు డిసైడ్ చేసుకోవాలి. వాడి అనుభవం మీద వాడు డిసైడ్ చేసుకుంటూ ఉంటాడు. సరే, ఇలా గందరగోళాలు జరుగుతున్నాయి యూనివర్సిటీలో. కానీ యూనివర్సిటీలో వాళ్ళు జాయిన్ అయింది తిండి ఎలా తినాలా, గుజరాతీ తిండి తినాలా, పెళ్లిళ్ళు చేసుకోవాలా, రోగం వస్తే రోగ నివారణకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని జాయిన్ అయ్యారా, చదువుకోవడానికి జాయిన్ అయ్యారా, అంతే కదా. ఈ మెస్సులు ఇవంతా అవసరమే. ఇంచేత చదువుకోవాలి అంటే ఇవంతా కూడా ఒక పద్ధతిలో ఉండాలి. కానీ ఈ ఒక పద్ధతిని ఆలోచిస్తూ చదువు మానేశాడు అనుకోండి ఎవడైనా యూనివర్సిటీలో చేరి, ఏమవుతాడు వాడు, వాడు జీవితం వేస్తేగా. పృథ్వీ మీద అవతరించినటువంటి మనము ఇలాగే మెడిసిన్ చార్జిప్ డాక్టర్లు అవంతా చదువుకుంటూ అసలు దేనికోసం అయితే పుట్టామో అది మాత్రము మీరు చదవటం లేదు. అది చదవాలి అనేది కూడా మరిచిపోయాం మనం, చాలా విచిత్రమైనటువంటి స్థితికి వచ్చాం. అంచేత ఈ ఒక్కటి మీకు ఇష్టం లేని చేస్తున్నా నేను. అది ఇందాక నేను చెప్పిన దాంట్లో 90% నేను ఇచ్చేటటువంటి 99.9% సలహాలు దేని మీద ఆధారపడి ఉంటాయి, మీ ఇష్టమే. కానీ మీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి అని నాకు తెలిసి ఏ సంస్థ చెప్పటండే. కానీ ఈ ఆప్షన్స్ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పింది ఈ గురువులందరూ చెప్పారు. ఇది నేను కొత్తగా ఏమీ చెప్పడం లేదు, ఇది నేను కొత్తగా కనిపెట్టింది కాదు. మీరు వాళ్ళ రచనలు చదివితే మీకే తెలుస్తుంది ఈ మార్గం వాళ్ళు చెప్పారో లేదు. అంచేత ఈ మార్గానికి సప్త ఋషుల మార్గం అని రకరకాలుగా పేరు మీరు పెట్టవచ్చు, ఋషి మార్గం అని. అవే పేర్లు మీకు వినిపిస్తున్నాయి కూడా, కానీ ఆ మార్గాన్ని పెట్టి మళ్ళా వాళ్ళు ఏం చేస్తున్నారు, మెస్సులు నడుపుతున్నారు. మెడికల్ ఏమంటారు దాన్ని, క్యాంప్స్ అని చేస్తున్నారు. ఇంకోటంటే తప్పు కాదు అది. ఇంతమంది వ్యక్తులు జీవిస్తున్నప్పుడు ఒక చిన్న యూనివర్సిటీకి మేము అంత అవస్థ పడినప్పుడు అన్ని రకాలుగా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు వాళ్ళు. డాక్టర్ సలహాలు పొందేవాళ్ళు అక్కడ మున్సిపాలిటీ ఉండేది, బెనారస్ యూనివర్సిటీకి వేరుగా వాళ్లే మున్సిపాలిటీ నడుచుకునేవారు. అంచేత కాశీలో టౌన్ లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా యూనివర్సిటీకి అసలు ఎప్పుడూ ప్రాబ్లం రాలేదు, మున్సిపాలిటీ కూడా వాళ్లే రన్ చేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు చేస్తున్నాం మనం పృథ్వీ మీద, ఏ ఊరికి ఆ ఊళ్ళో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవేవి కూడా మనిషి ఏ మార్గంలో వెళ్లాలో ఆ మార్గానికి సంబంధించింది మాత్రం కాదు. కానీ ఇవన్నీ లేకపోతే మనిషి ఆ మార్గంలో వెళ్ళలేడు. ఇంతవరకు క్లియర్ గా ఉంది కదా. రూమ్ మేట్స్ వస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. నేను మా కోటేశ్వరరావు గురించి చాలా సార్లు చెప్తూ ఉంటాను, ఎంత అద్భుతంగా రూమ్ మెయింటైన్ చేసేవాడంటే అసలు విరిగిపోయిన పెన్సిల్ ముక్క ఎక్కడుందో కూడా చెప్పేవాడు. నీట్గా స్పాట్లెస్ క్లీన్ పడుకునే అంత. అతను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేస్తున్నాడు, నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసేవాడు. అతని పరీక్షలు అతనుకున్నాయి గ్యారంటీగా. నాకు కెమిస్ట్రీ పేపర్ దొరుకుతున్నప్పుడే అతను మ్యాథమెటిక్స్ పేపర్ జరగాలని రూల్ లేదు కదా. కానీ ఒకే రూమ్ లో ఉండేవాడు. అతను చదివే సబ్జెక్ట్ వేరు, నేను చదివే సబ్జెక్ట్ వేరు. ఒకే కుటుంబంలో మీరు ఉండొచ్చు కానీ ఖచ్చితంగా మార్గాలు వేరు. సినిమాకి వెళ్ళదలుచుకుంటే కలిసి వెళ్ళేవాళ్ళం, మెస్కి దానికి భోజనానికి దానికి వెళ్తూ ఉంటే కలిసి వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్కసారి నాకు బద్ధకం వేసి మెస్కి వెళ్ళకపోతే అతను భోజనం తెచ్చిచ్చేవాడు. అతనికి ఏదైనా ఇబ్బంది ఉండే రాలేకపోతే నేను అతనికి భోజనం తెచ్చేవాడు. కుటుంబంలో ఇదేగా చేస్తాం మనం, చిన్నపిల్లలు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు. కానీ మీ వ్యక్తిగతమైనటువంటి మార్గము మీ కుటుంబ సభ్యుల యొక్క మార్గం కాదు. స్వతంత్రమే ప్రతిదీ కూడా అది అర్థం చేసుకోండి. అది మీకు అర్థం అవటం లేదు. స్వతంత్రం అన్నంత మాత్రాన నేను అతను కలిసి ఒక రూమ్ లో ఉండటం మానేసామో, ఒకళ్ళకి ఒకళ్ళకి సహాయం చేసుకోవటం మానేసామో. మానేసి ఉంటే మా గతి ఏమై ఉండేది? చికాకు పడేవాళ్ళం కదా. అంచేత బాధ్యతల్ని మీరు విస్మరించవద్దు, కానీ మోహాలు పెంచుకోవద్దు. మోహాలు పెంచుకోవటం అంటే ఏంటి? మీరు కావాలి అనుకున్నట్టు జరగటం. చాలా సార్లు ఈ యూనివర్సిటీ హాస్టల్లోనే తలకెందరు వెళ్ళాల్సి వస్తుంటాయి. సినిమాకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ కొట్టుకున్నంత పని అయిపోయింది మాకు. మేము 20-30 మంది కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం. మేము సినిమాకి వెళ్ళామంటే ఆ రోజు ఆ హాల్ వాడవుట్ స్టూడెంట్స్ కదా, అందులో బెనారస్ హిందూ యూనివర్సిటీ స్టూడెంట్స్, అందులో 20 మంది కలిసి వెళ్ళాము. అంటే మీరు ఊహించవచ్చు ఎంత చిన్న చిన్న అల్లర్లు చేసేవాళ్ళం. కానీ మాకు గొడవ ఎక్కడొచ్చేదంటే మాకు ఏ సినిమాకి వెళ్ళాలి అని. ఒకడికి ఒకే హీరో ఇష్టము, ఇంకోటికి ఇంకో హీరోయిన్ ఇష్టం. ఇంకోటికి అసలు హీరో అక్కర్లేదు, హీరోయిన్ అక్కర్లేదు. మహమూద్ ఉండేవాడు, ఇప్పుడు బతికి ఉందని ఉంటాడు తెలుసు కదా మహమూద్. వాడు ఉంటే చాలు సినిమాలో, వాడి కోసం వెళ్లేవాడు. వాడు సీన్ వచ్చినప్పుడే చూసి బయటకు వెళ్ళిపోయాడు వీడు. మళ్ళా మాకు నా డ్యూటీ ఏంటంటే మహమూద్ అలా ఎంటర్ అవగానే స్క్రీన్ మీద నేను వాడిని పిలవాలి. చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు కుటుంబంలో కూడా. ఈ ఉదాహరణ అర్థం చేసుకోండి, పెళ్లి అయిపోయింది ఇంకా వాళ్ళకి నాన్న తల్లి ఎవరు అక్కర్లే. ఇంతకీ వాడు మహమూద్ని చూస్తాను సినిమాలో అన్నప్పుడు మేము వాడిని ఏమైనా కోపడ్డామా, చేయకూడదు అన్నామా అంటే ఏమవుతుంది? కొట్టుకోవాల్సిన అవసరం ఉందా? నాకు నా నచ్చిన హీరోని చూస్తూ ఉంటాడు స్క్రీన్ మీద, వాళ్ళకి వాళ్ళ నచ్చిన హీరోయిన్ చూస్తూ ఉంటాడు, వీడు వాళ్ళకి నచ్చినటువంటి అంతే కదా. మరి మీరు మీ కుటుంబాలలో మీకు కావలసినట్టే పరిస్థితులు జరగాలి అని ఎందుకు అనుకుంటున్నారు? అది అనుకోవద్దు. ఈ రోజు నుంచి మీకు అది అర్థం కాలేదనుకోండి, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మార్గంలో మీరు ప్రయాణించలేరు. ఈ మార్గంలో మిగతావి మీ ఇష్టం. ఇంతవరకు చెప్పింది ఈ మార్గం పేరేం చెప్పాను నేను? సప్తపది. పెళ్లిళ్లలో అసలు ఈ 7 మార్గాల గురించే చెప్పేవాళ్ళు. సరే ఇప్పుడు సప్తపదిలో అంతా ఎందుకు మాకు రిజిస్టర్ మారీజ్ చేసుకుంటే గాని మాకు వీసా రాదండి, అంతకీ ఈ గొడవ అంతా ఎందుకు? మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుంటాం. చేసుకుంటే మీరేం చేసినట్టు, యూనివర్సిటీలో జాయిన్ అయ్యి కోర్స్ అటెండ్ కాకుండా చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. వీడు ఎంత మంచివాడునండి, మాకు ఎప్పుడు మందులు కావాలంటే అప్పుడు మందులు ఇచ్చాడు. వీడు చాలా మంచివాడండి, మేము మెస్సుకి వెళ్ళక్కర్ లేకుండా మా ఇంటి దగ్గరే వంట పెట్టుకున్నాం. ఇప్పుడు మన కుటుంబాలన్నీ చేసే కదా పని, అదే ఎవరిళ్లలో వాళ్ళు వండుకు తింటున్నారు. అది నాకు ఎప్పుడో నచ్చదు. నాకు ప్రకృతి అది వద్దు అని చెప్పి ఫ్లాట్ సిస్టమ్ తెస్తే మల్టీప్లాక్స్ సిస్టమ్. ఆ మల్టీప్లాక్స్ సిస్టమ్ లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుకింగ్ ఉండకూడదు అసలు, ఒక చోటే కుకింగ్ అవ్వాలి అసలు. మరి అది ఎప్పుడు జరుగుతుందో మరి గురువు చెప్పేయచ్చు కదా అని చాలా మంది నన్ను అడుగుతారు. చెప్పలేదని ఎవడన్నాడు? ఇప్పుడు కృష్ణుడి దగ్గర నుంచి కృష్ణుడి యొక్క భగవద్గీత మీరు తీస్తే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి 7 మార్గాలు మీకు కనిపిస్తాయి. థియోసాఫికల్ సొసైటీలో కనిపిస్తాయి, అరవిందో రాసినటువంటి పుస్తకాల్లో కనిపిస్తాయి. అసలు సిలబస్ అది. ఆ అసలు సిలబస్ కి మొట్టమొదటి మార్గం ఏంటి అంటే ద పాత్ టు ది సన్, సూర్యుడి వైపు తీసుకువెళ్లేటటువంటి మార్గము. ద పాత్ టువర్డ్స్ ది సోలార్ లోగోస్. భగవద్గీతలో ఈ మార్గం ఎక్కడైనా చెప్పినట్టు ఉందా మీకు? ఇమం వివత్సతే యోగం ప్రోక్తవా నామం వ్యయం. ఆ మార్గము బేసిక్ మార్గము. అంటే మీరు సైన్స్ చదవాలనుకున్నా, ఏ సబ్జెక్ట్ చదవాలనుకున్నా, ముందు మీకు భాష రావాలి. ఏ మీడియంలో మీరు దాన్ని చదవదలుచుకున్నారో ఆ భాష రాకపోతే చదవలేరు కదా. ఎంత గొప్ప సబ్జెక్ట్ ఉందా? అంచేత ఈ మార్గాలు నేను చెప్తున్నాను, 7 మార్గాలు. ఆ 7 మార్గాల యొక్క మీడియం తెలిపేటటువంటి మార్గము సూర్యకిరణ విజ్ఞానము, సోలార్ లోగోస్. ఇదే మార్గంలో అందరూ ముందు అడుగుపెట్టాల్సిందే. ఎంఏ ఇంగ్లీష్ చదివిన వాడు ఇంగ్లీషే చదువుతాడు, మిగతా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో మిగతా సబ్జెక్ట్స్ చదువుతారు. తేడా అర్థమైంది కదా? అంచేత ఇంగ్లీష్ మీడియంలో ఫిజిక్స్ చదివేవాడైనా, ఇంగ్లీష్ మీడియంలో కెమిస్ట్రీ చదివేవాడైనా, ఇంగ్లీష్ మీడియంలో తెలుగు చదివేవాడైనా, ఇంగ్లీష్ మీడియంలో సాంస్క్రిట్ చదివేవాడైనా చదువుతారు కదా ఇంగ్లీష్ మీడియంలో. అంటే పృథ్వీ గ్రహం మీద పుట్టినటువంటి మానవ జాతి ఏ భాష నేర్చుకోవాలి? సూర్యకిరణాల యొక్క భాష నేర్చుకోవాలి. అది మన మీడియం. ఆ మీడియం మర్చిపోయి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు అనేక సంస్థలు అని చెప్పి గురువులు అనేక రకాలుగా సూర్యుడిని మన జీవితాల్లో ప్రవేశపెట్టడానికి ట్రై చేశారు. సైంటిస్టులకి బయోకెమిస్ట్రీ అనేటువంటి పేరుతో సూర్యకిరణ విజ్ఞానాన్ని తీసుకొచ్చారు. బయోకెమిస్ట్రీ కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళకి తెలుసు, అక్కడ సూర్యుడు నీరు గురించి ఎక్కువ మాట్లాడతారు. సూర్యుడు నీరు లేకపోతే జీవితమే లేదు, బయోకెమిస్ట్రీయే లేదు. అంతేత సైంటిఫిక్ భాషలో సూర్యకిరణ విజ్ఞానం వస్తుంది, పతంజలి యోగ సూత్రాల భాషలో సూర్యకిరణ విజ్ఞానం వస్తుంది. ఆఖరికి అసలు సూర్యకిరణ విజ్ఞానము అంటే ఏంటి? పృథ్వీ మీద అవతరించినటువంటి మానవుడు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏ మీడియంలో నేర్చుకోవాలి? దానికి 2 విశేషమైనటువంటి సంస్థలు విశేషంగా కృషి చేశాయి. పేరు చెప్పగలరా? ఒకటి ఆది సమాజము, 2 శ్రీరామ శర్మ ఆచార్య. అందువల్ల వాళ్ళు నేను లేకపోతే మీకు ఏదీ రాదు అని చెప్తే ఆ సంస్థ వాళ్ళు మీ బుర్రకి ఏమని ఇచ్చిస్తున్నారు? ఇంగ్లీష్ రాకపోతే నువ్వు కెమిస్ట్రీ చదువుకోలేవు, ఫిజిక్స్ అర్థమైన మీడియం అంటే. అంచేత గాయత్రి మంత్రం బేసిస్ అది. అది లేకపోతే అసలు మీరు మిగతా ఏ మార్గంలోనూ వెళ్ళలేరు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోదలుచుకున్న వాడు, వాడు కామర్స్ చదువుకోవాలన్నా ఏది చదువుకోవాలన్నా బేసిక్ గా వాడికి ఏం రావాలి? ఇంగ్లీష్ రావాలి కదా. అలాగే ఈ ఆధ్యాత్మిక విద్య యొక్క మొత్తము ఆధారము యోగము. అంచేత కర్మయోగం అంటూ ఉంటాం, ధ్యాన యోగం అంటూ ఉంటాం, భక్తి యోగం అంటూ ఉంటాం. మీ ఇష్టం, ఏదైనా చెప్పండి. మీరు యోగము అనేటటువంటి పదము వాడారు అంటే మీకు దేని గురించి తెలియాలన్నమాట? ద పాత్ టువర్డ్స్ ద సన్, సూర్యుడి యొక్క విజ్ఞానము. సూర్యుడు ఏ విధంగా మీ జీవితాన్ని మలుస్తున్నాడు అన్నది మీకు తెలియాలి. అది తెలియాలి అంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఏముండాలి? గాయత్రి మంత్రం యొక్క సూర్యశక్తి ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి మీకు. సూర్యుడి యొక్క శక్తి 2 విశేషమైనటువంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఒకటి విశ్వామిత్రత్వం ఉండాలి, అంటే అందరికీ మేలు జరగాలని అడగాలి తప్ప నేను కొట్టేసుకుంటాను అనకూడదు. అంటే భారతదేశం స్వాతంత్రంలో మీరు ఆ గొప్పతనం చూశారు కదా, మిలిటరీ లేదు, ట్రై చేశారు తెలియని వాళ్ళు కొంతమంది, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ వాళ్ళు ట్రై చేశారు యుద్ధం చేయడానికి, కానీ ఆ యుద్ధం వల్ల రాలేదు మనకి స్వాతంత్రం, యోగం వల్ల వచ్చింది. సూర్యకిరణ విజ్ఞానాన్ని అవగాహన చేసుకోవటం వల్ల వచ్చింది. దానికి దయానంద సరస్వతి, శ్రీరామ్ శర్మ ఆచార్య యొక్క విశేష సాధన విధానము మీరు గమనించుకోండి. కొన్ని కోట్ల కోట్ల గాయత్రి మంత్ర జపాన్ని ఆయన తీసాల అంతరిక్షంలో పెట్టాను అని చెప్పటంలో అంతరార్థం ఏంటంటే స్వతంత్రంగా జీవించడానికి కావలసినటువంటి మీడియం యోగ విద్య, యోగము అనేటటువంటి పేరు ఎక్కడ వచ్చినా కూడా మీడియం గురించి మనం మాట్లాడుతున్నాం. అంచేత మొదటి మార్గము మీడియం రాకుండా మీరు ఏ మార్గంలోనూ వెళ్ళలేరు. కనుక ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ మార్గంలో మీరు ఉండాల్సిందే. అంటే మీరు ఖచ్చితంగా యోగులు అవ్వాల్సిందే, యోగ మార్గంలో ఉండవలసిందే. కానీ ఏ యోగ మార్గము? ప్రతిదీ యోగ మార్గమే. గురుచరిత్ర పారాయణ చేసిన, దేవస్థాపన కార్యక్రమాలు మీరు చేసుకున్న, ప్రస్థానత్రయం మీరు చదివిన, పతంజలి యోగ శాస్త్రాలు చదివిన, పరివరాధికులుగా మారదర్చుకున్న, లేకపోతే ఇప్పుడు నేను చెప్పబడేటటువంటి ఏడు మార్గాలలో మీరు ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకున్నా యోగము మీకు అవసరమే. యోగము అన్నిటికీ కామనే, మీడియము అన్నిటికీ కామనే. ఇక్కడ ఆగిపోవచ్చు, ఈ మార్గంలో మీరు ముందుకెళ్ళిపోవచ్చు. అంటే ఏంటి, మీరు ఇంగ్లీష్ నేర్పుతూ ఉంటారు, మిగతా వాళ్ళు వాళ్ళ మార్గంలో వెళ్తూ ఉంటారు. ఇంగ్లీష్ లెక్చర్ ఉండాల్సిందే కదా, అర్థమైందా? అంతే, యోగులు చాలా అవసరం. తస్మాత్ యోగి భవార్జున అని కృష్ణుడు చెప్పినటువంటి మాటకు అర్థం అది, నువ్వు ఏది చేయాలనుకున్నా నీకు మీడియం తెలియాలి. క్లియర్? మొదటి పాత అర్థమైంది కదా. రెండోది ద పాత్ ఆఫ్ ది ప్లానిటరీ లోకే అంటాం. ప్లానిటరీ లోకం అంటే ఏంటి? గ్రహాలకి అనుకూలమైనటువంటి మార్గంలో నడవటం. మనకి ఏడు గ్రహాలు ఉన్నాయి తెలుసు కదా, ఆ ఏడు గ్రహాలలో మీకు నచ్చినటువంటి ఏదో ఒక గ్రహం యొక్క మార్గంలో మీరు వెళ్ళవచ్చు. ప్లానిటరీలోకే ఈ మార్గంలో వెళ్ళదలుచుకున్న వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రం చాలా ఇంపార్టెంట్. జ్యోతిష్ శాస్త్రం చాలా అవసరం. మూడో మార్గము ది పాత్ ఆఫ్ సీరియస్, SIRIUS. సిరియస్ అని ఒక నక్షత్రం ఉంది. ఇట్లో ఈ అస్ట్రాలజికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళకి డాక్ స్టార్ అని అంటూ ఉంటారు. దాన్ని సిరియస్ ని ఏ నక్షత్రం అని అంటాం? కుక్కలు ఉన్నటువంటి అవతారమూర్తి ఎవరైనా తెలుసా నీకు? ఇట్లా దత్తాత్రేయుడు మార్గాల్లో వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుతారు. అందువల్ల ఆయన మించినటువంటి గురువు లేదు. సకల గురుస్వరూపము ఆయనే అని ఎందుకంటున్నారు? గురువు ఏం చెప్తాడో మార్గం చూపిస్తాడు. పృథ్వీ గ్రహం మీద ఏ క్షేత్రంలో ఏ మార్పు రావాల్సినా మీరు చాలా జాగ్రత్తగా అది అర్థం చేసుకోండి. సైంటిస్ట్ ఒక కొత్త డిస్కవరీ చేయాలనుకున్నా, పాలిటిక్స్ లో ఒక కొత్త విధానం తీసుకురాదలుచుకున్నా, ఎకనామిక్స్ లో ఏదైనా ఒక కొత్త విధానం తీసుకురావాల్సినా, అక్కడ మార్షల్స్ లా అని ఏదో ఉంటుంది కదా, లా ఆఫ్ మాక్సిమం రిటర్న్స్ అని ఏవో రకరకాల ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఎకనామిక్స్ లో కూడా, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. ఆ బుక్ చూసుకోండి,